నేను చెప్పేటటువంటి ఈ క్లాసులలో మీరు నిర్దిష్టంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను చెప్పిన ఈ పాఠాన్ని మీరు మళ్ళీ నాకు అప్పచెప్పగలిగితే, అంటే కామ పరిష్టాపంతో కాదు సబ్జెక్ట్, ఆ తర్వాతే మీకు రెండో క్లాస్ ఉంటుంది, లేకపోతే ఇది లాస్ట్ క్లాస్. అదే అర్థం చేసుకోండి, మొదటి మార్పు చెప్పుకుంటూ నేను పోవటం. అరగంటే చెప్తాను నేను ఏ పాఠమైనా, ఆ అరగంట నేను చెప్పినటువంటిది ఇంకా మీదైపోవాలి. ఇంకా మళ్ళీ మీరు ఇక్కడ నుంచి వెళ్ళాక ఆ విషయం గురించి నన్ను అడగకూడదు, మీరు అనేక మందికి చెప్పగలగాలి. అదేవిధంగా మాటలు మార్చకుండా, మీ స్వంత అభిప్రాయాలు చేర్చకుండా చెప్పగలగాలి. దానికి అరగంట సేపు నేను చెప్పినటువంటి ఇప్పటి క్యాసెట్ కూడా మీరు వినాలి. నేను చెప్తున్నప్పుడు మీరు రాసుకోవటానికి ప్రయత్నం చేయకండి, చేతులు కాళ్ళు కదపకుండా పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రతతో నేను చెప్పేది వినండి. ఏమీ రాసుకోవద్దు మీరు. తర్వాత అరగంట సేపు మీరు కాగితం కింద పెట్టుకుని టేప్ వినండి. ముందు మీకు ఒక అవగాహన వచ్చింది ఇది వింటాం వల్ల. రెండోసారి వింటున్నప్పుడు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత అరగంట నేను చెప్తాను, అరగంట మీరు టేప్ వింటారు. ఖచ్చితంగా కనీసము ఒక గంట సేపు మీరు డిస్కస్ చేసుకోవాలి. డిస్కస్ చేసుకోవటం అంటే మీకు నచ్చింది చెప్పడం కాదు, మీరు ఊహించింది చెప్పడం కాదు, నేను చెప్పిన విషయాలు మాత్రమే మీరు డిస్కస్ చేసుకోవాలి. నేను చెప్పిన విషయాల మీద ఎవరైనా సొంత అభిప్రాయాలు చెప్తూ ఉంటే ఖండించండి. దాన్ని అర్థమైనా చెప్తుంది, ఈ సొంత అభిప్రాయాలు మీ తెలివితేటలు ఉపయోగించుకోవటానికి నేను చెప్పటం లేదు. భారతీయ యోగ విద్య అంటే ఏమిటో థియరిటికల్ గా ముందు మీకు అర్థం అవ్వాలి. పళ్ళ డాక్టర్ కంటికి ఆపరేషన్ చేస్తాడు, మీలో ఎంతమంది ఇది కరెక్ట్ అంటారు? పళ్ళ డాక్టర్ కళ్ళకి ఆపరేషన్ చేస్తాడు, వైద్యం. పళ్ళు కళ్ళు ఎంత బాగానే కుదిరిందిగా, ప్రాతిపదలేనా? మీలో ఎంతమంది పంటి డాక్టర్లు చేతులు ఎత్తండి. మీలో డెంటిస్ట్లు ఎంతమంది? పోనీ కంటి డాక్టర్లు ఎంతమంది? అయినా మీరేం చెప్పగలిగారు? పళ్ళ డాక్టరు ఏమి చేయగలడు, కళ్ళ డాక్టర్ ఏమి చేయగలడో మీకు తెలుసు కదా. మీలో ఎవరు డాక్టర్లు కాదు, అయినా వాళ్ళు ఏం చేయగలరో ఎలా చెప్పగలిగారో థియరీయే తెలుసు మీకు, టెక్నాలజీ తెలియదు. ఆధ్యాత్మిక విద్యలో మొట్టమొదట మీకు ఆ జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం ఎప్పుడైతే లేకపోయిందో ఇలా ఉంది భారతదేశం. దీన్ని సవరించుకోవటానికి ఈ ప్రయత్నం. పాయింట్ అర్థమైంది కదా? ఇంకేత ముందు థియరిటికల్ నాలెడ్జ్, మీరు యోగులు అవుతారో ఎవరో, మీరు ధ్యానులు అవుతారో ఎవరో, మీరు ఏం పేరు పెట్టుకుంటారో, దాని గురించి నేను మాట్లాడకుండా, మీరు ఏమీ కాదు. ప్రస్తుతం మీరు ఇక్కడ నేర్చుకోబోతున్నది సబ్జెక్ట్ యొక్క లోతు ఎంతో ఉంది. సబ్జెక్ట్ ఏమిటి అసలు, యోగి ఏం చేస్తాడు? కర్మజ్ఞాని కంటే, కర్మయోగి కంటే జ్ఞానయోగి చాలా గొప్పవాడు అంటాడు కృష్ణుడు. తపస్వి ఇంకా గొప్పవాడు అంటాడు, కానీ యోగి అందరికంటే గొప్పవాడు అంటాడు. అంటే కర్మయోగి, తర్వాత భక్తియోగి, తర్వాత జ్ఞానయోగి. అంటే ఏంటి, యోగ అనే పదానికి విశేషణాలు ఉన్నాయి. వద్దు అసలు ఆ విశేషణాలు తీసేయను ఆయన, నువ్వు యోగివిగా. ఆ యోగి అవ్వటానికి ఏంటి కావాలి మీకు అనేటటువంటిది మీరు నేర్చుకోబోతున్నారు. మీరు యోగి అవుతారా అవరా అన్నది తర్వాత క్లాసుల మీద ఆధారపడి ఉంటుంది. ముందు మీకు సిలబస్సే తెలియకుండా చాలా వేషాలు 5000 సంవత్సరాల బట్టి మానవ జాతి వేస్తుంది. చేత మిమ్మల్ని మీరు పెద్ద అయ్యో అనుకోక్కర్లే, ఆ తాను బట్టలే. మీరు ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా ఏం చెప్పాను, చాలా స్పష్టంగా అవగాహన చేసుకోండి. మీరు ఈ యోగ విద్యను నేర్చుకున్న తర్వాత కృష్ణుడికి రాముడికి మధ్య ఉన్న తేడా తెలియాలి, శంకరాచార్యుల వారికి రామానుజాచార్యులకి మధ్య ఉన్న తేడా తెలియాలి, బ్లావెట్స్కి సివివికి మధ్య ఉన్నటువంటి తేడా తెలియాలి, లారీ మహాశయకి యుక్తేశ్వర గిరికి పరమహంస యోగానందకి మధ్య ఉన్నటువంటి తేడా తెలియాలి, పరివరాజకులకి అవధూతలకి మధ్య ఉన్నటువంటి తేడా తెలియాలి. ఎంటెక్ చేసేవాడు, ఎంకామ్ చేసేవాడికి మధ్య తేడా ఉన్నదా లేదా? మీలో ఎంతమంది ఎంటెక్ చేశారు? ఒకళ్ళు. ఎంకామ్ ఎంతమంది చేశారు? తెలియదు కాదు, కానీ మీరు ఏం చెప్పగలిగారు? ఎంటెక్కి ఎంకామ్కి తేడా ఉంది. ఇంజనీరింగ్ డౌట్ ఏదో మీకు వచ్చింది, ఎంకామ్ అని అడుగుతారు, రైటా తప్ప? ఇంజనీరింగ్ డౌట్ వచ్చింది ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో ఎవరిని మీరు అడుగుతారు? ఎంకామ్ చదివిన వాడిని అడుగుతారు, రైటా తప్ప? మీరు ఎంటెక్ చేయలేదు, ఎంకామ్ చేయలేదు, మీకు ఎలా తెలిసింది? ఎవరిని అడగాలి? అర్థమైనా ఏం చెప్తున్నానండి, ముందు ఈ మాత్రం జ్ఞానం మీకు యోగ విద్యలో ఉంటే చాలు, తర్వాత యోగ సాధనలో దాని గురించి ఆలోచిద్దాం. చెప్తాను, అర్థమవుతుంది కదా? ఎంఈ చదివిన వాడు ఒకడున్నాడు, బిఈ చదివిన వాడు ఒకడున్నాడు. ఎవరు గొప్ప అందులో? ఎంఈ చదివిన వాడు, బిఈ చదివిన వాడు. ఎలా తెలుసు మీకు? మీరు రెండు చదవలేదు. చెప్పింది అర్థమవుతుంది ఏం చెప్తున్నాను నేను. యోగ విద్యలో మీకు ఆ గ్రేడేషన్స్ తెలియదు, మీరు చదివినా చదవకపోయినా. అది ఈ క్లాసుల యొక్క విద్యలు మొదటి ఉద్దేశం. అది మీరు ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోగలగాలి. ఆ స్థాయి భేదాన్ని అర్థం చేసుకోలేకపోవటం వల్ల ఎవరి దగ్గర ఏమి ఆశించాలో, ఎవరి దగ్గర ఏమి పొందాలో తెలియకుండా ఇలా జీవిస్తున్నాం మనం. స్పష్టంగా అర్థమైంది ఆ లక్ష్యం ఏమిటో? అంటే యోగ విద్య అనగా ఏమి? మొదటిది మీరు నేర్చుకోబోతున్నారు. రెండోది, ఈ యోగ విద్య తెలుసున్నటువంటి వాళ్లలో గ్రేడేషన్ స్థాయిలు. ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు చిన్న అన్నది కాదు మనం మాట్లాడుకుంటున్నది. స్థాయి అంతే, మనిషి మనిషే. ఎంటెక్ పిహెచ్డి చేసిన వాడు చీఫ్ మినిస్టర్ అయ్యవచ్చు, ఏమి చదువు రాని వాడు కూడా చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు. అవ్వచ్చు కదా, అయ్యారు కదా. కానీ వీడు బాగా చదివినటువంటి చీఫ్ మినిస్టరు, వీడు చదువు రానటువంటి చీఫ్ మినిస్టరు అని తెలుస్తోంది కదా మీకు. కానీ గొప్పవాళ్ళే వాళ్ళు, చీఫ్ మినిస్టరే. అలాగే యోగులే అందరూ, చీఫ్ మినిస్టర్లే అందరూ. ఒకడికి బాగా చదువు వచ్చిన చీఫ్ మినిస్టర్, ఒకడు బాగా చదువు రానటువంటి చీఫ్ మినిస్టర్. కానీ పవర్లో ఇద్దరు ఒకటే. జాగ్రత్తగా చెప్పిన ఆ తేడాని అర్థం చేసుకోండి. ఇద్దరు చీఫ్ మినిస్టర్సే, ఒకడు బాగా చదువుకున్నటువంటి చీఫ్ మినిస్టర్, ఇంకోడు బాగా చదువుకుని అర్థం చేసుకుని అవగాహన చేసుకున్నటువంటి చీఫ్ మినిస్టర్, ఒకడి చదువు రాని చీఫ్ మినిస్టర్. ఇద్దరు ఆ రాష్ట్రానికి అధినేతలే, వాడు చెప్పిందే జరుగుతుంది. అంతేత ఈ యోగులలో వాళ్ళ సామర్థ్యము వాళ్ళ శక్తిలో తేడా లేదు. చీఫ్ మినిస్టర్స్ వాళ్ళు, దే కంట్రోల్ ది యూనివర్స్, దే కంట్రోల్ ది వరల్డ్, ప్రపంచాన్ని శాసిస్తారు. కానీ యోగ విద్యలో తేడా ఉంటుంది. ఒకడికి యోగ విద్య గురించి చాలా బాగా తెలుసు కనుక వాడు ఒక అవగాహనతో చేయగలుగుతాడు, ఇంకోటికి దాని గురించి విశేషంగా తెలియదు కనుక దాని గురించి తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకుని చేయగలుగుతాడు. మినిస్టర్స్ ఉంటారు కదా, వీడి తెలియకపోతే ఏమైంది? చెప్పింది అర్థమైందా? అంచేత యోగులలో మీరు తేడా దయచేసి చేయకండి, వాళ్ళ సామర్థ్యంలో ఏమీ తేడా లేదు. కానీ వాళ్ళు చెప్పగలిగే దాంట్లో తేడా ఉంటుంది, వాక్కులో తేడా ఉంటుంది, అంతే, సామర్థ్యంలో తేడా ఉండదు. ఇంగ్లీష్ మాట్లాడితే అందరూ ఒకేలా మాట్లాడతారు, తెలుగు మాట్లాడితే అప్పుడు యాసలు తెలుస్తాయి, అవునా? తెలుగు మాట నోట్లోంచి రాగానే మనకు అర్థం అయిపోతుంది వీడు ఎక్కడికి చెందినవాడు. ఇంగ్లీష్లో మాట్లాడితే ఏం తెలియదు, అంత ఒకటి. నిత్య జీవితంలో చమత్కారాలు చూపించటానికి, భగవత్ శక్తిని ఉపయోగించుకోవటానికి యోగులలో తేడా లేదు. ఇది క్లియర్గా ఉంది కదా? ఇంచేత నేను ముందు చెప్పిన దాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుందంటే యోగుల్లో తేడా ఉందేమో అని. యోగులలో తేడా లేదు. యోగులు తమ ఉన్న స్థాయిని చెప్పగలరా చెప్పలేరా, ఎంత బాగా చెప్పగలరు, అక్కడ తేడా ఉంది. చీఫ్ మినిస్టర్ ఉదాహరణ గుర్తుంటుంది కదా? చేత మొదట మనం ఏం నేర్చుకోబోతున్నాం, అసలు యోగ విద్య ఏం చెప్తుంది, యోగ విద్య ఏం చేస్తుంది. రెండోది ఏం చేస్తున్నాం, యోగ విద్యలో ఉన్నటువంటి గ్రేడేషన్స్, 1వ క్లాసు, 2వ క్లాసు, 3వ క్లాసు, హై స్కూల్ తర్వాత ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్, ఈ గ్రేడేషన్స్ కదా. అలాగే యోగ విద్యలో ఈ గ్రేడేషన్స్ ఏమిటి? కానీ గ్రేడేషన్స్ ఉన్నంత మాత్రాన యోగుల సామర్థ్యములో తేడా ఉంది అంటే లేదు. అది అర్థమైందా బాగా? యోగుల సామర్థ్యంలో తేడా లేదు. ఉదాహరణకి ఈ మధ్య కాలంలో కొంతమంది కార్డియాలజిస్ట్తో నాకు పరిచయం వచ్చింది. ఒకతను నాకు చాలా బాగా అర్థమయ్యేది చెప్పాడు విషయాన్ని, ఇంకో అతను అసలు నాకు కన్ఫ్యూజ్ చేసి పలిచాడు. నాకేం అర్థం కాలే ఆయన ఏం చెప్పాడు. ఇంకొక అతను వచ్చాడు, అతనితో పాటు వచ్చిన నర్సు నాకు అతని కంటే ఎక్కువ బాగా చెప్పగలిగింది. కానీ ముగ్గురు కార్డియాలజిస్ట్ ఆపరేషన్ చేస్తే ముగ్గురు ఒకేలా చేస్తారు, ఒకడు గొప్ప ఒకడు తక్కువ కాదు. సామర్థ్యంలో తేడా లేదు. తేడా ఎక్కడొచ్చింది? ఇదే అర్థం చేసుకోండి, నేను చెప్తున్నటువంటి ఈ లెవెల్స్ యోగులు యోగ విద్యని ఎంత బాగా మనకి చెప్పగలరు అనే దాని మీద తేడా ఉందే తప్ప వాళ్ళ సామర్థ్యంలో ఎవ్వరికీ తేడా లేదు. అది మీరు అర్థం చేసుకోలేకపోతే ఒకడు గొప్ప ఒకడు తక్కువ అనుకుంటారు. అందరూ కార్డియాలజిస్ట్ని, ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో, వాళ్ళ సామర్థ్యంలో తేడా లేదు, వాళ్ళు మందులు ఇవ్వగలగటంలో తేడా లేదు, రోగాన్ని నయం చేయగలగటంలో తేడా లేదు. తేడా ఎక్కడొస్తుంది? దాని గురించి ఇతరులకి వివరించగలగటంలో తేడా వస్తుంది. అది మనం ఆ తేడాన్ని అర్థం చేసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ గ్రేడేషన్స్ లో ఒకడు తక్కువ స్థాయిలో ఉన్నాడు ఇంకొకడు పెద్ద స్థాయిలో ఉన్నాడు అంటే అది తప్పే, అది మీ మనస్సుల్లోకి రాకూడదు. లాస్ట్ డే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మన గురు పరంపర మనం కొంతమందిని ఎన్నుకున్నాం, విశేషంగా ఎన్నుకున్నాం, మనం ఎన్నుకున్నాం, అది ఇంకోటి ఇంకోలాగా ఎన్నుకోవచ్చు. హోటల్కి వెళ్తాం మనం, వెజిటేరియన్ డిషెస్ ఉంటాయి, నాన్ వెజిటేరియన్ డిషెస్ ఉంటాయి, ఖచ్చితంగా 50-60 రకాల డిషెస్ ఉంటాయి. వెళ్తాం అక్కడికి. వెళ్ళాక ఆ 50-60 రకాల డిషెస్ ఆర్డర్ చెయ్యం, ఏం చేస్తాం, మనకి నచ్చింది తీసుకుందాం. అంటే మిగతా డిషెస్ అంటే వేస్తానా? మనం ఎన్నుకున్న గురు పరంపర అది, అదేంటా. కానీ ఇంకా ఈ గురు పరంపర కంటే అసలు ఇంకెవరు లేరు ప్రపంచంలో, తప్పు అది. మనం ఎన్నుకున్నాం కొన్ని కారణాల వల్ల. చేత ఈ గురు పరంపర ఎన్నుకోవటానికి కారణం ఏమిటి అంటే మనకి అందుబాటులో ఉన్నటువంటిది, వీళ్ళు చెప్పింది మనకు అర్థమవుతుంది, మన భాషలో చెప్పారు, మన దేశ కాల పరిస్థితులకి అర్థమయ్యేటట్టు చెప్పారు. అంచేత మనం యోగ విద్య గురించి నేర్చుకుని గ్రేడేషన్స్ ఇచ్చుకుంటున్నప్పుడు ఈ గురువుల యొక్క జ్ఞానంతోనే మనం ఆ పట్టిక తయారు చేస్తాం, ఆ స్కేల్ తయారు చేస్తాం, కులబద్ద తయారు చేస్తాం. ఏ కులబద్ద? యోగుల యొక్క, వాళ్ళ యొక్క భావనలు కానీ ఆలోచనలు కానీ ఎంత బాగా మనకి విడమర్చి చెప్పగలరు, యోగుల యొక్క వారి యొక్క అనుభూతులను ఎంత బాగా విడమర్చి చెప్పగలరు అన్నది మనం మార్కులు వేసుకుంటున్నాం. వాళ్ళ సామర్థ్యానికి మార్కులు వేసే హక్కు మనకి లేదు, వేయలేము కూడా మనం. వి డోంట్ నో. ఇంతవరకు అర్థమైంది కదా? అంచేత మొదట డాక్టర్ ఏం చేస్తాడు అంటే రోగికి మందు ఇచ్చి రోగాన్ని నయం చేస్తాడు. ఆ తర్వాత అందులో డివిజన్స్ వస్తాయి. కార్డియాలజిస్ట్ అంటే హృదయ రోగానికి మందు ఇస్తాడు, ఆప్థల్మాలజిస్ట్ అంటే కంటికి మందు ఇస్తాడు కదా. కానీ డాక్టర్ అంటే ఎవడు? రోగము గురించి తెలుసుకొని దానికి తగిన మందు ఇచ్చేవాడు. అలాగే యోగి అంటే ఏమిటో ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుందాము. యోగ విద్య అంటే ఏంటో ముందు మీకు తెలియాలి. డాక్టర్ అంటే ప్రపంచంలో ఏ భాష మాట్లాడుకుంటున్న వాడైనా, ఏది తెలిసిన వాడైనా అందరూ ఏం చెప్తారు, రోగానికి మందిచ్చి నయం చేసేవాడు. ఇంకోది ఏదైనా చెప్తాడా? వైద్యుడు అంటే అంతే కదా. ఆయుర్వేదిక్ వైద్యుడు కావచ్చు, హోమియోపతి వైద్యుడు కావచ్చు, ఆల్టర్నేటివ్ మెడిసిన్ గురించి చెప్పేటటువంటి వాడు కావచ్చు. అలాగే యోగి అంటే యోగ చిత్తవృత్తి నిరోధ. చెప్పండి నాతో పాటు, యోగ చిత్తవృత్తి నిరోధ. మళ్ళీ చెప్పండి. అంటే ఇప్పుడు మనం ఈ మహాత్ములందరి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ స్థాయి ఏంటి? చిత్తవృత్తి నిరోధం చేయగలుగుతున్న వాళ్ళు. ఇది ముందు మీకు స్పష్టంగా అవగాహన అవ్వాలి. దగ్గర పెట్టలేదు, తీసుకుని పడుతుంది ఇక్కడ. యోగ చాలా మంది యోగ విద్యని మైండ్ కంట్రోల్ గా చెప్తారు. మీ ఉద్దేశం ఏంటి? అది రైటా తప్ప? యోగా ఈజ్ మైండ్ కంట్రోల్. ఈ మాట చాలా చోట్ల చదివారు కూడా కదా మీరు. అంచేత యోగా ఈజ్ మైండ్ కంట్రోల్ అంటే ఈ డెఫినేషన్, ఇందాక మనం సింపుల్ గా సంస్కృతంలో చెప్పుకున్నట్టే ఇంగ్లీష్ లో ఏమని చెప్పుకోవచ్చు? యోగా ఈజ్ మైండ్ కంట్రోల్. ఇది కరెక్ట్ అని చేతులు ఎత్తండి. అంతమంది ఎత్తండి. మీకు అనుమానమా? మీకు అది అనుమానం లేనప్పుడు చేతులు ఎత్తేయాలి. మీరు పార్టిసిపేట్ చేయలేకపోతే క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపోండి. మీకు అర్థం కాకపోతే అడగాలి నన్ను, మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు అని. అంచేత ఇది కరెక్టే, యోగా ఈజ్ మైండ్ కంట్రోల్. ప్రతి పుస్తకంలోనూ అదే రాస్తుంది కదా. అది రైటే అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. లెక్క పెట్టమ్మా ఎంతమంది చేతులు పుట్టిగా ఎత్తాలి. ఇలా వద్దు, స్ట్రైట్. మనది అంత రుజు ప్రవర్తన స్ట్రైట్ గా ఎత్తండి. యోగా ఎంతమంది లెక్క పెట్టమ్మా, మన వాళ్ళు ఎంతమంది? ఇది తప్పు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి, మిగతా వాళ్ళు క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపోండి. చేతులు ఎత్తిన వాళ్ళు క్లాస్లో ఉండండి, మిగతా వాళ్ళు క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపోండి. ఇంకేంటే మీరు ఇందాక చేతులు ఎత్తలేదు అంటే అది తప్పు అన్న భావంతోనే మీరు చేతులు ఎత్తలేదు. నేను లాజిక్ అడుగుతున్నాను, బయటకు వెళ్ళిపోతే మీరు వెళ్ళకపోతే నేను బయటికి పోతా. ఎవరు బయట నుంచుని వినండి, చేతులు తింపేయండి. ఎవరైనా సరే బయట నుంచుని వినండి. ఎండలో ఫస్ట్ రెండిటికి చేతనెత్తలవాడు, రెండిటికి చేతులు ఎత్తితే వెళ్ళిపోతే అబద్ధం చెప్పారు కదా. అర్థం కాకపోవటం కూడా క్లాస్ కన్నాగతమేగా. నీకు నా భాష అర్థం కాకపోతే ఎందుకు క్లాస్లో ఉండటం? రైట్. మొదటిసారి యోగా ఈజ్ మైండ్ కంట్రోల్ అని ఒప్పుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఆనెస్ట్ గా ఎత్తాలి, మళ్ళా మనసు మార్చుకుంటే ఒప్పుకోను నేను. ఉన్నాయమ్మా 17 నంబర్స్ చూసుకో, మోసం జరుగుతుంది అక్కడ. ఓకే మరి అది నాకు చెప్పాలి కదా. రండి లోపలికి. ఇప్పుడు అర్థమైంది కదా, ఇంకా సీరియస్ గా ఉంటుంది ఇంకా క్లాస్ రాబోయే టైం, అప్పుడు కూర్చోండి. అంతేత మీకు అర్థం కాకపోతే అర్థం కాలేదన్నాను తప్ప తల ఊపితే ఒప్పుకోను, తల ఊపితే ఒప్పుకోను. మీరు నేర్చుకోవటానికి వచ్చారు. క్లియర్? ఇప్పుడు ఇదే ప్రశ్న మళ్ళీ వేస్తున్నాను. యోగము అంటే మనో నిగ్రహము, అంటే ఇంగ్లీష్ లో ఏమంటారంటే యోగా ఈజ్ మైండ్ కంట్రోల్. ఇది కరెక్ట్ మాస్టారు అనేవాళ్ళు చేతులేతండి. రైట్. చేతులు ఎత్తిన వాళ్ళు నాకు జవాబు చెప్పండి. ఎవరో ఒకళ్ళు లేచి నుంచుని నేను ప్రశ్న అడిగాక అది ఎందుకు రైట్? ఎవరో ఒకళ్ళు చెప్పండి ఎందుకు రైట్ అది? క్లియర్గా అర్థం కాని వాళ్ళు చేతులేతండి. ఆయన చెప్పింది మైక్ అతి ఇక్కడికి వచ్చేసి ఒకరోజు కాస్త మొబైల్ మైక్ కూడా సెట్ చేయండి, ఒకవేళ లేకపోతే కొనేయండి.
అంటే
అటు వెళ్ళొద్దు. మైండే మనోనిగ్రహమే యోగము అన్నదానికి నువ్వు ఓటేసావు, అక్కడే ఉండేవు. ఇప్పుడేం చెప్పింది ఒక్క నిమిషం అర్థమైంది కదా. అదే ఉద్దేశంతో మేము చేతులు ఎత్తాము అన్నవాళ్ళు మళ్ళీ చేతులు ఎత్తండి. ఈయన చెప్పిన ఉద్దేశంతోనే మేము చేతులు ఎత్తాము. నాకు కొంచెం రేపటి నుంచి మీరు కౌంట్ కూడా చూడాలి. ఇప్పుడు సరేలే, ఇంట్రొడక్టరీ క్లాసే కనుక కొంతమంది అది తప్పు అని చేతులు ఎత్తారు. వాళ్ళు మళ్ళీ చేతులు ఎత్తండి. ఎత్తిన వాళ్ళలో ఒకళ్ళు లేచి నుంచుని ఈ కారణం వల్ల అది తప్పు, కూర్చోండి చేతులు తింటే, ఈ కారణం వల్ల అది మేము తప్పు అనుకున్నాము అంటున్నాము అని చెప్పండి. యోగా మనోనిగ్రహం కాదు అని చెప్పండి. మీరు ఇద్దరు లాయర్సే కనుక ఓకే. నిగ్రహం కాదు, సంథింగ్ ఎల్స్ అంటున్నారు. ఓకే, ఇదే మీరు అందరూ ఒప్పుకుంటారా? అంటే ఇందాక చేతులు ఇచ్చిన వాళ్ళు కాదండి. మేము కొంచెం మార్చి చెప్తామంటే వచ్చి చెప్పండి. చెప్పు, యుడ్ యు పార్టిసిపేట్ ఇన్ ఇట్. విని వెళ్ళిపోవటం కాదు, పాల్గొనాలి మీరు. తెలుగు. ఏం పర్వాలేదు. అనగా మనోనిగ్రహము అని ఎందుకు అంటున్నాము అన్న దానికి మీ ఉద్దేశ్యం, చేతులు ఎత్తిన వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి అంటే, మనస్సే మన జీవితాన్ని నియంత్రణ చేస్తుంది. ఆఖరికి మన ఆహారం తిన్నా అది మనస్సునే మారుస్తుంది. ఆహారం వల్ల మనస్సే ఏర్పడుతుంది. ఆ మనస్సు మన జీవితాన్ని శాసిస్తుంది. కనుక మనస్సుని కనుక మనము సవ్యముగా ఉపయోగించుకోగలిగితే, కంట్రోల్ అంటే ఉపయోగించుకోగలడు, మన నియంత్రణలో ఉండడం, అదే యోగా, అదేగా భావం. తను చెప్పింది ఏంటి అంటే, మనస్సు మాత్రమే కాదు ఇంకా చాలా కోశాలు ఉన్నాయని చెప్తోంది మన ఆధ్యాత్మిక విద్య. అంచేత మనోనిగ్రహం ఒకటే యోగ విద్యకు సంబంధించింది కాదు, మిగతా కోశాలకి కూడా సంబంధించింది యోగ విద్య అని తను ఉద్దేశం. అంతేనా? ఇక్కడ యోగము గురించి తెలుసుకోవటానికి ముందు మనకి మన శరీర నిర్మాణ శాస్త్రం తెలియాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఏది కరెక్టో మనం నిర్ణయించుకోగలుగుతాం. ఇది నిర్ణయించుకోవడానికి ముందు మనకి ఎంత తెలుసో ఆల్రెడీ తెలుసుకుందాం. ఆల్రెడీ ఎవరు చెప్తారు? మన శరీర నిర్మాణం, శరీరం అంటే నా ఉద్దేశం భౌతిక శరీరమే కాదు, మీకు తెలిసింది. ఎవరు చెప్తారు? అకల్చే నాకు ఎవరు చెప్తారు? చెప్పలేని వాళ్ళని రూమ్ లో ఉండనివ్వను ఇవాళ. ఓకే, ప్రశ్న, పంచకోశాలు మిగతా వాటి గురించి అన్ని కలిపి చెప్పాలి 10-15 లైన్లలో. మైక్ కావాలి. ఇటు వచ్చే అమ్మా, ఇటు వచ్చి కూర్చొని చెప్పి జాగ్రత్తగా వినండి. ఇంతవరకు మనం చెప్పుకున్నది అర్థమైంది కదా, యోగ విద్య గురించి తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తూ యోగులందరూ సమాన సామర్థ్యం కలవారే. వారు తమ అనుభూతిని వ్యక్తపరచటంలో తేడాలున్నాయి, ఆ తేడాలు అర్థం చేసుకుంటూ యోగ విద్య అంటే ఏంటో మనం చెప్పుకోవటానికి ప్రయత్నం చేశాం. పతంజలి యోగ సూత్రం ప్రకారం ఏమని చెప్పుకున్నాం అంటే, యోగ చిత్తవృత్తి నిరోధ, యోగము అనగా చిత్తవృత్తుల్ని నిరోధించుట. కానీ దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ జనరల్ గా ఏమని పుస్తకాల్లో రాసి ఉంటుంది అంటే మైండ్ కంట్రోల్ అని. యోగా ఇస్ మైండ్ కంట్రోల్ అని. మైండ్ కంట్రోల్ అంటే ఏంటి? మనస్సుని నియంత్రణలో ఉంచుకుంటుట. ఆ మాట ఎప్పుడైతే మనం విశ్లేషణ చేసుకోవడానికి ప్రయత్నించామో, మనస్సు ఆహారం వల్ల ఏర్పడి మన జీవితాలు మనస్సు మీదే ఆధారపడి ఉంటాయి కనుక, యోగ విద్య ద్వారా మన జీవితాన్ని వశంలో చేసుకుంటాం కనుక, యోగ విద్య అంటే మనో నిగ్రహం అన్నది ఓకే మేము ఒప్పుకుంటున్నాం అన్నారు. కొంతమంది అది మాత్రమే కాదు అంటున్నారు. తేడా అర్థమైందా? అంటే మీరే గ్రేడేషన్లోకి వచ్చారప్పుడే. మనస్సు మాత్రమే నియంత్రణ చేసుకోవడం యోగము కాదు, ఇంకా చాలా ఉన్నాయి అని. మనకి తెలిసిన ఇంకా చాలా ఏమిటి అన్నది ఆవిడని అడుగుతున్నా నేను. రైట్, అర్థమైందా అందరికీ? మన యోగ సాధనలో 5 కర్మేంద్రియాలని, 5 జ్ఞానేంద్రియాలని, 4 అంతఃకరణాలని వాడుతాము. వాస్తవతమ్మ, తర్వాత ఈ క్యాసెట్ మీరు మళ్ళీ వినాలి, అందుకే టైం చెప్పి అరగంటే చెప్తా ఇప్పుడు అప్పుడు రాసుకుంది కాదు. ఇదంతా డిస్కషన్స్ అవి అవగాహన మీకు అయిపోవాలి. ఇంకా ఇప్పుడు ఈ అరగంటలో నేను చెప్పింది ఇంకా మీ పురగెక్కువాలి, ఇంకోళ్ళకి చెప్పగలగాలి. యోగ విద్యలో మనము 10 ఇంద్రియాలు, అందులో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఇవి కాక 4 అంతఃకరణాలను ఉపయోగించుకుంటాం. ఐదు జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మనం ఉపయోగించుకోవటం లేదు, అవి మనల్ని ఉపయోగించుకుంటున్నాయి. అదే అర్థమవుతోందా మీకు? మనం ఇంద్రియాలకి బానిస్తున్నాం. అంతేత ముందు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలే మన కంట్రోల్లో లేవు. ఇంకా అంతఃకరణం అంటే ఏమిటి? నాలుగు: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇందులో అహంకారము, చిత్తము, బుద్ధి అంటే ఏంటో మనకి తెలియదు. మనస్సు మాత్రమే మనకి తెలుసు. మన మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా దేని మీద ఆధారపడింది అంటే మనస్సు మీద ఆధారపడింది. అంటే మనస్సు అంటే ఏమిటో ముందు మీరు కొంచెం అర్థం చేసుకోండి. మనస్సు అంటే విషయాలను సేకరించి గుర్తుంచుకొని చెప్పుట. మనస్సు అంటే విషయాలను సేకరించి గుర్తు ఉంచుకొని చెప్పుట. మనం పరీక్షల్లో ఏం చేస్తున్నాం? మనం ఏదో ఒక విషయం మీద, కెమిస్ట్రీ మీద, ఫిజిక్స్ మీద, కామర్స్లోను, బయోకెమిస్ట్రీలోను, ఏదో ఒక విషయంలో ఇతరులు చెప్పినది సేకరించుకుంటాం. మనం సేకరించుకుని ఏం చేస్తాం? నువ్వు ఎంత బాగా సేకరించుకున్నది గుర్తుంచుకుని చెప్పగలవో అదే పరీక్ష అంటే. అంతే కదా, మీకు అది ఎంత అర్థమైంది అన్నది ఇంపార్టెంట్ కాదు. దాని పెద్ద ఉదాహరణ ఎక్కడొచ్చింది అంటే, ఎంసెట్ కోచింగ్కి మా స్నేహితుడు కూతురు ఒక ఆమె వెళ్ళింది. ఎప్పుడు ఆ అమ్మాయికి 100కి 95 కంటే తక్కువ రాలే అని చాలా గొప్పగా చూపించాడు మార్కులు. నేను టెస్ట్ చేశా, అబద్ధంగా ఇచ్చాడేమో మార్కులని. 100% వచ్చింది, 95 కూడా కాదు. చాలా ఆశ్చర్యం వచ్చింది. అంత తెలివైన వాళ్ళు ఉంటారు కాబట్టి నుంచి అంటే నాకు ఎప్పుడు 40-45 కంటే ఎప్పుడు మార్కులు వచ్చారు కాదు నేను చదువుకుంటున్నప్పుడు. మరి 95 అంటే గ్రాడ్యుయేషన్లో ఎంత ముందు ఉందో భోజనం చేసుకున్నాం. తర్వాత సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురించి డెఫినేషన్ అడిగాను ఆ అమ్మాయిని. నేను అడిగిన టెస్ట్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ కేంద్రము అని. గురుత్వాకర్షణ కేంద్రము అంటే ఏంటి అంటే ఒక పుస్తకం అందుకో, పుస్తకం అందుకో. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టాను కదా, ఇది కింద పడుతుందా? ఇప్పుడు ఇప్పుడు ఎందుకు పడింది అంటే గురుత్వాకర్షణ కేంద్రం దాటింది కనుక. ఇప్పుడు గురుత్వాకర్షణ కేంద్రం అంటే ఏంటో అర్థమైంది కదా. ఆ డెఫినేషన్ అడిగాను నేను తన్ని, తను ఏదో చెప్పింది అన్ని రకాలుగా, గ్రావిటేషనల్ ఫోర్స్, దాని తర్వాత లా ఆఫ్ ట్రయాంగిల్స్, అన్ని నియమాలు అప్పచెప్పేసింది, పెద్ద పెద్ద నియమాలన్నీ కూడా. గ్లాస్ అంచున పెట్టాను నేను, అంటే ఆ అమ్మాయి పెట్టింది. చాలా తప్ప అమ్మాయి ఇది, దీనివల్ల నువ్వు ఇందాక చెప్పిన దాంట్లో ఒకటి దెబ్బతింటుంది అన్నా. తెలియదే అమ్మాయి, నేను చెప్పినా తెలియదే. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, ఇప్పుడు మీరు గ్యారంటీగా మీరు చెప్పేయగలరు గురుత్వాకర్షణ శక్తి ఎప్పుడు తప్పితే అప్పుడు ఏమవుతుంది. అంతేట మనం నడుస్తున్నప్పుడు కాలు జారి పడ్డాం అంటే ఏం జరిగిందనమాట, మన గురుత్వాకర్షణ కేంద్రం దెబ్బతింది, బ్యాలెన్స్ దెబ్బతింది. అది అర్థమైపోయింది కదా మీకు. కానీ ఆ 95% మార్కులు వచ్చిన ఆమెగా తెలియలేదు. అంటే ఎందుకు ఇది ఉదాహరణ ఇస్తున్నాను నేను, మనస్సు అయ్యా అర్థం చేసుకోదు, రీప్రొడ్యూస్ చేస్తుందంటే. మనం బుద్ధిహీనులము అంటానికి ఏకైక నిదర్శనం ఏంటి అంటే, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ ఫర్ హెల్త్ అన్నా సిగరెట్లు ఇంత అమ్ముడు అవ్వటం బుద్ధిహీనులం అది. అంతేత బుద్ధి గురించే మనకి తెలియదు, చిత్తము గురించి అసలు తెలియదు, అహంకారం గురించి అసలు తెలియదు. కనుక యోగ చిత్తవృత్తి నిరోధ అంటే బుద్ధే లేని వాడికి దానికంటే లోతైనటువంటి చిత్తము, అక్కడి నుంచి ఇంకా లోతైనటువంటి అహంకారం గురించి తెలిసే ప్రసక్తే లేదు. కనుక మనకు ఉన్నటువంటి జ్ఞానం అంతా ఏంటి? మనస్సుది. అంచేత మనోనిగ్రహం చేసుకుంటే చాలు అనుకుందాం. అంచేత అది తప్పు, అది మనోనిగ్రహం కానే కాదు బుద్ధి నిగ్రహం కూడా కాదు అది. ఇంకా ఒక స్టెప్ పైకెక్కి ఏ నిగ్రహం అది? చిత్తము యొక్క నిగ్రహం. అంటే యోగి అనేటటువంటి వాడు ఖచ్చితంగా ఏ స్థితిలో ఉండాలి? బుద్ధిని దాటి ఉండాలి. మొదటి గ్రేడేషన్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు యోగ విద్య యోగము చేస్తున్నటువంటి వాడు అంటే వాడు మనస్సు పరిధి దాటి ఉండాలి, బుద్ధి పరిధి దాటి ఉండాలి. దాటేశాడు కనుక చిత్తాన్ని నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రైట్? యోగం అంటే ఇప్పుడు అర్థమైంది కదా. యోగానికి మనస్సు పరిధి మీరు పూర్తిగా దాటిపోవాలి. దాటిపోయి ఎక్కడికి వెళ్ళాలి? బుద్ధి అనేటటువంటి ఉపకరణాన్ని వాడగలగాలి. ఇవన్నీ ఉపకరణాలు. మనస్సును మనం ఉపయోగించుకుంటున్నాం, బుద్ధిని మనం ఉపయోగించుకుంటున్నాం. ఇది కాక ఇంకేంటి? చిత్తము, అహంకారం. ఇక్కడ రెండు గ్రేడేషన్స్ ఉన్నాయి. మనస్సు బుద్ధి ఒక లెవెల్, చిత్తము అహంకారము ఒక లెవెల్. ఇవి నాలుగు కలిపితే అంతఃకరణాలు అంటాం. అంటే ఇవి బయటికి కనిపించేవి కాదు. ఒక వస్తువు ద్వారా మీరు దాన్ని పట్టుకోలేరు. ఇదిగో మనస్సును పట్టుకున్నాను, ఇదిగో బుద్ధిని పట్టుకున్నాను అని పట్టుకోలేరు. కానీ ఉపయోగించుకోగలరు. ఉపయోగించుకోగలరు కనుక ఇన్స్ట్రుమెంట్స్, ఉపకరణాలు లోపల ఉన్నాయి కనుక అవి అంతఃకరణాలు, లోపల ఉన్నటువంటి ఉపకరణాలు. అంచేత యోగము అనేసరికల్లా మొట్టమొదట మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే బయట మీరు చేసేదేమీ కాదు. ఉపయోగిస్తే అంతఃకరణాలని మీరు ఉపయోగించుకోవటం నేర్చుకుంటున్నారు. పెద్ద ప్రాబ్లం వచ్చింది మ్యాథమెటిక్స్ లో. ప్రొఫెసర్ గారు కూర్చుని ఉన్నారు. పెద్ద ప్రాబ్లం వచ్చింది ఆయనకు కూడా. అనే అండు ఏం చేస్తాడు? ఆలోచిస్తాడు. దేన్ని ఉపయోగిస్తున్నాడు? మనస్సును ఉపయోగిస్తున్నాడు. ఎందుకు మనస్సును ఉపయోగిస్తున్నాడు? అపేలేట. ఇది అర్థమైంది కదా మీకు. ఇంతవరకు నేను చెప్పింది ఏంటో అర్థమైంది కదా. ఈ పాయింట్స్ మీరు నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ క్యాసెట్ విని డిస్కస్ చేసుకోండి. నేను చెప్పింది మళ్ళీ టూపీగా చెప్తున్నాను. యోగము అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగము అనగా చిత్తవృత్తిని నిరోధించుట, నియంత్రణ చేసుకునుట కాదు. అక్కడ చెప్పింది డిస్కషన్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ఆ మాటని అర్థం చేసుకోవటానికి మీరు డిస్కస్ చేసుకోవాలి. యోగము అంటే ఇంకోటి ఏం చెప్పాను నేను? యోగము అంటే నాలుగు అంతఃకరణాలు ఉన్నాయి మనకి. మనస్సు బుద్ధి ఒక కేటగిరీ, చిత్తము అహంకారము ఇంకొక కేటగిరీ. మనస్సు బుద్ధి ఉపయోగించుకునేవాళ్ళు యోగులు కారు. యోగము అనగా ఎక్కడికి వచ్చింది? చిత్తవృత్తి నిరోధ. వాళ్ళు యోగులు. మనస్సు బుద్ధిని నియంత్రణ చేసుకునేవాళ్ళు అసలు యోగులు కారే కాదు. వాళ్ళు మామూలు మానవ జాతికి సంబంధించిన వాళ్ళు. అంటే రిలేషన్ అర్థమవుతుందా? అంచేత యోగము అనగానే చిత్తంలోకి మనం వెళ్తాం. ఇంకా టేప్ మార్చండి, రెండో క్లాస్ మొదలెడుతున్నాను నేను. యజ్ఞము, సంస్కారాలు మీరు రాసేసుకోండి. మొదటి క్లాస్ యోగం అనగానేమి, దానిపైన పేరు రాసుకోండి. నాకు ఆ క్యాసెట్ ఇచ్చేయాలి మీరు. ఎంతైతే దాని డూప్లికేట్ మీరు ఇప్పుడే చేసేసుకోవాలి. మీ ఇష్టం. క్యాసెట్ సీడీ రండి. ఇంకా ఇప్పుడు చెప్పింది మీకు స్పష్టంగా అవగాహన అయింది కదా. ఏమేం చెప్పాను నేను? యోగం అనగానేమి? యోగం అంటే చిత్తవృత్తి నిరోధము. అంతేత మనస్సు బుద్ధిని ఉపయోగించుకునేవాడు యోగి కానే కాడు. అందులో వాడు ఎక్స్పర్ట్ అయిపోయాడు వాడు అప్పుడే ఆల్రెడీ. ఇంకా ఎందులో వాడు బచ్చా? చిత్తవృత్తి నిరోధంలో బచ్చావాడు. అది రాదు ఇంకా వాడికి. ట్రై చేస్తున్నాడు యోగి అనేది. ఇంకా ఏం చెప్పాను? యోగులందరూ కూడా సమాన సామర్థ్యం కలవారే. దయచేసి యోగుల్లో ఒకడు గొప్ప ఒకడు చిన్న అనే భేదభావం తీసుకురాకండి. సంస్కృతంలో ఓ చోట ఇది నేను మామూలుగా చెప్తాను. ఇంకా యజ్ఞం మొదలెట్లేదు. భేదకృత్ పాపి అవుతాడు. యోగుల మధ్య భేదం ఎవడైతే చేస్తాడో వాడు మహాపాపి, మామూలు పాపి కాదు మహాపాపి. ఎంత తేలిగ్గా మనం అనిస్తాం, ఈ గురువు గొప్ప కాదు, ఈ గురువు గొప్ప కాదు, ఈయనకేం తెలుసు. నువ్వు అన్న ప్రతి మాటకి తర్వాత నువ్వు చాలా ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అంతే వద్దు, యోగుల మధ్య భేదము వద్దే వద్దు అసలు. అసలు ఆ మాట రానివ్వకండి. తేడా ఎక్కడొచ్చింది అంటే వాళ్ళ అనుభూతిని చెప్పగలగటంలో తేడా వచ్చింది. పంచదార ఉంది, అస్సలు మాట్లాడని మూగవాడు పంచదార వచ్చి ఒకేలాగా అనుభవిస్తాడు. జంజాల పాపయ్య శాస్త్రి గారు మొన్న భాగవత సప్తాహం గురించి జరుగుతూ ఉంటే ఆయన భాగవతం యొక్క రుచి గురించి వర్ణించాడు. నాకు అది పద్యం రాదు, కానీ అందులో ఏంటంటే ఏ పంచదారలో నువ్వు ముంచావో, ఏ చెరుకు పాకల్లో ముంచావో నీ లేఖనిని ఇంత అందంగా రాశావు పోతండి. నేను చెప్పింది అందంగా లేదు, పద్యం చాలా అందంగా ఉంది. ఇంతకీ పంచదార తీపి అనుభూతిలో మూగవాడికి ఆయనకి తేడా ఉందా? ఉండదు కదా. అదే అర్థం చేసుకోండి. అంచేత భేదాలు తీసుకురాకండి. తేడా ఒక్కటే ఏంటి అంటే అనుభూతి వివరించటంలో తేడా ఉండొచ్చు, అది ఓకే. కానీ వాళ్ళ సామర్థ్యము కానీ వాళ్ళ అనుభూతిలో ఎట్టి మాత్రము తేడా లేదు, అది గుర్తుంచుకోండి అని చెప్పాను. ఇంకోటి ఏం చెప్పాను, ఈ క్లాస్ అయిపోయే లోపల ఈ యోగులలో ఉన్నటువంటి వాళ్ళ అనుభూతిని ఎవరు ఎంత బాగా చెప్పగలిగితే వాడు అంత ఉచ్చ స్థాయిలో ఉన్నట్టు. కెమిస్ట్రీ గురించి చాలా ఎక్కువ చెప్పగలిగేవాడు ఎంఎస్సీ, అతనికంటే తక్కువ చెప్పేవాడు బిఎస్సీ, అంతకంటే తక్కువ చెప్పేవాడు ఇంటర్మీడియట్, అంతకంటే తక్కువ చెప్పగలిగేవాడు హై స్కూల్. అంటే ఈ హై స్కూలు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇదంతా ఏంటి, చెప్పగలగటంలో సామర్థ్యం. కెమిస్ట్రీలో తేడా లేదు, అర్థమైందా? యోగ విద్యలో కూడా ఎవరికి మధ్య తేడా ఉండకూడదు, ఒకే విలువ ఇవ్వాలి. ఇవ్వటానికి ముందు ప్రయత్నం చేయండి. కానీ ఈ క్లాస్ అయిపోయే లోపల ఈ చెప్పగలిగే సామర్థ్యంలో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పేవాడిని. ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను, పిహెచ్డీ చేశాను, కానీ చెప్పేది ఏంటి అంటే ఫిజికల్ కెమిస్ట్రీ. 5 ఏళ్ళు అయింది ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పి, ఫిజికల్ కెమిస్ట్రీ చెప్తున్నాను నేను 5 ఏళ్ల బట్టి. 6వ సంవత్సరం మార్చుకుందామా సబ్జెక్ట్స్ అన్నారు. అంటే నేను ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పకుండా ఇంకో కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పేవాడు ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పాలి. మేమిద్దరం, బాబు నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పలేను, వాడన్నాడు నేను ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పలేను, అవుతే రామకృష్ణ ఏం చేద్దాం హెడ్తో చెప్దామయ్యా మనం మార్చుకోవద్దు. అంటే మాకు ఆర్గానిక్ కెమిస్ట్రీ రాదనా? రాక కాదు, చెప్పి 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 ఇది ఒక పందాలో పడిపోయింది. చెప్పిన ఉదాహరణ అర్థమైందా? అలాగే ఈ యోగ విద్యలో, యోగ విద్య అంటే ఏమని చెప్పుకుందాం మనం, చిత్తవృత్తి నిరోధ. ఈ యోగ విద్యలో మనం ఎన్నుకున్నటువంటి గురువులు ఒక్కొక్క సబ్జెక్టులో నిష్ణాతులు. యోగ విద్యే చిత్తవృత్తి గురించే మాట్లాడారు వాళ్ళు, కానీ వాళ్ళ సబ్జెక్ట్ మ్యాటర్ మారింది, అది మీరు పట్టుకోగలగాలి. రామకృష్ణ పరమహంస, వివేకానంద, రామకృష్ణ మిషన్, యోగ విద్యలో ఏ విషయాన్ని పట్టుకుంది? నేను చెప్పిన భావం అర్థమైందా? ఇంగ్లీష్లో నాన్ డీటెయిల్డ్ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది, లేకపోతే తెలుగులో ఏదో పద్యాలు ఉంటాయి, ఎస్సేస్ ఉంటాయి. ఒక్కొక్క లెక్చరర్ ఒకడు గ్రామర్ చెప్తూ ఉంటాడు, ఒకడు వ్యాకరణం చెప్తూ ఉంటాడు, ఒకడు పద్యాలు చెప్తూ ఉంటాడు, ఒకడు నాన్ డీటెయిల్ చెప్తూ ఉంటాడు కదా. అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్సే. అలాగా చిత్తవృత్తి నిరోధము గురించి మనం ఎన్నుకున్నటువంటి గురు పరంపరలో వాళ్ళు ఏ విషయాన్ని చెప్పారు స్పెసిఫిక్గా ఎక్కువగా అన్నది మీరు చెప్పగలగాలి. ఈ క్లాసులు అయిపోయే లోపల మీరు చెప్పగలుగుతారు. ఇది ఎప్పుడైతే మీరు చెప్పగలుగుతారో ప్రపంచంలో ఈనాటి వరకు వచ్చినటువంటి మహానుభావులందరికీ మీరు మార్కులు వేయగలుగుతారు. గ్రేడేషన్, ఏ విషయం చెప్పారు వాళ్ళు, దేనికి వాళ్ళు ఉపయోగపడతారు, అది అర్థమవుతుంది. అది నేను తోటి చెప్పింది. రైట్, నెక్స్ట్ క్యాసెట్, నెక్స్ట్ సబ్జెక్ట్. ఇంకేత మొదటి సబ్జెక్ట్ టైటిల్ ఏంటో అర్థమైంది కదా, యోగం అనగానేమి, యోగ